ఈరోజు మోహన్ రాగంలో త్రిపురనేని గోపీచంద్ రాసిన పోస్టు చేయని ఉత్తరాలు అనే ఆలోచనా పరంపర గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఇది త్రిపురనేని గోపీచంద్ శత జయంతి సంవత్సరం. త్రిపురనేని గోపీచంద్ 1910లో త్రిపురనేని రామస్వామి చౌదరి గారికి, పున్నమాంబగారికి జన్మించాడాయన. తెలుగులో 20వ శతాబ్దపు రచయితల్లో, ఆలోచనాపరుల్లో అగ్రగణ్యులైనటువంటి మొదటి 10 మంది రచయితల్లో గోపీచంద్ను కూడా ఒకటిగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆయన రాసినటువంటి అసమర్థుని జీవయాత్ర తెలుగులోని మొదటి 5 గొప్ప నవలల్లో ఒక నవలగా ప్రఖ్యాతి చెందింది. కేవలం నవలలు మాత్రమే కాక గోపీచంద్ కథలు రాశారు, కొద్దిగా నాటికలు కూడా రాశాడు. మెరుపుల మరకలు, పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా వంటి మరికొన్ని నవలలు కూడా ఆయన రాశాడు. ఆత్మకథనాత్మకమైనటువంటి నవల చీకటి గదులు పేరిట అసంపూర్తిగా ఒక నవల కూడా ఆయన పేరు మీద వచ్చింది. వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈరోజు ఆయన తత్వశాస్త్ర సంబంధమైన తన కృషి వల్ల మరీ ఎక్కువ ప్రసిద్ధి చెందుతూ ఉన్నాడాయన. ఆయన తత్వవేత్తలు పేరిట పాశ్చాత్య తత్వవేత్తల గురించి, భారతీయ తత్వవేత్తల గురించి 2 సంకలనాలు వెలువరించాడాయన. ఆ రెండింటిలో కూడా చాలా మౌలికమైనటువంటి 1వ రకమైనటువంటి పరామర్శ, స్వీయ పరామర్శ, తను వాళ్ల పుస్తకాలు చదివి ఆ పుస్తకాల ప్రకారం తనకు అర్థమైన దాన్ని ఆయన మనకి పరిచయం చేయడానికి ప్రయత్నం చేశాడు. తెలుగులో అటువంటి పనిచేసినటువంటి రచయితగా నేడు గోపీచంద్ మాత్రమే గుర్తింపు పొందుతూ ఉన్నాడు. అటువంటి ప్రయత్నాల్లో భాగంగానే ఆయన తత్వశాస్త్ర సంబంధమైనటువంటి కొంత తాత్విక వివేచన చేసి వాటిని పోస్టు చేయని ఉత్తరాల పేరిట కొన్ని వ్యాసాలుగా మనకు అందించి వెళ్లాడు. ఈరోజు వాటిని పరిశీలిద్దాం. గోపీచంద్ రాసిన పోస్టు చేయని ఉత్తరాలు, అసలు ఆ పుస్తకం తాలూకు శీర్షికే చాలా ఆసక్తికరమైన శీర్షిక అది. యథార్థానికి అవి ఎవరో ఒకరి కోసం పోస్టు చేసిన చెయ్యవలసిన ఉత్తరాలు కావు. ఆ ఉత్తరాలు ఎవరో ఒక వ్యక్తి కోసం రాసిన ఉత్తరాలు కావు. అవి మీకు, నాకు, మనందరికీ కూడా. మనందరికీ పోస్టు చేయవలసిన అవసరం లేదు. పోస్టు చేస్తే ఎవరో ఒకళ్ళకి మాత్రమే వెళతాయి. అలా పోస్టు చేయకుండా ప్రచురించినందువల్ల అవి మనందరికీ చేరినా చెందినా ఉత్తరాలుగా మారాయి. కాబట్టి వాటిని ఆయన పోస్టు చేయని ఉత్తరాలనే శీర్షిక మీద ప్రచురించాడు. అందులో ఈ ఉత్తరాల్లో ఒకటి చిత్తజల్లు అనే పేరు మీదట మొదట ఒక చిన్న పరిచయం. ఆ తర్వాత 9 ఉత్తరాలు, అంటే మొదటేమో చిత్తజల్లు, తర్వాత అతికిన ఉత్తరం అనొకటిను, 9 ఉత్తరాలు, ఆ తర్వాత 3 ఉత్తరాలు అతకని ఉత్తరాలనే పేరు మీదట, ఆ తర్వాత తుది పలుకు. ఈ రకంగా మొత్తం 15 విభాగాలుగా ఈ పుస్తకం, మొత్తం కలిపి 100 పేజీలు మించినటువంటి చిన్న పుస్తకం ఇది. కానీ ఈ చిన్న పుస్తకంలో ఎంతో మౌలికమైనటువంటి, ఎంతో విశిష్టమైనటువంటి, చాలా చాలా ఆశ్చర్యం అనిపిస్తుందన్నమాట. ఇది 1955లో రాశారు ఆయన. 55 నాటికి తెలుగులో ఒక తాత్వికుడు, ఒక రచయిత ఇంత మౌలికమైనటువంటి ఆలోచన చేశాడు, ఇంత మౌలికమైన వివేచన చేశాడు. ఈ వివేచన ఏ విధంగానూ కూడా పాశ్చాత్య తాత్విక వివేచనకు తీసిపోని రీతిలో, ఆ మాటకొస్తే భారతదేశంలో కూడా విశ్వవిద్యాలయాల్లో తత్వశాస్త్రాన్ని బోధించే అధ్యాపకులు, తత్వశాస్త్రాన్ని పరిశోధించేటువంటి విద్యార్థులు వారు చేసేటువంటి మౌలిక చింతనకు తీసిపోకుండా ఈ చింతన చేశాడాయన. ఆ ఉత్తరాల్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు, దాని ద్వారా ఆయన చర్చించినటువంటి అంశాల గురించి ఇప్పుడు మనం స్థూలంగా చూద్దాం. మనం మీరు మోహన్ రాగంలో త్రిపురనేని గోపీచంద్ రాసిన పోస్టు చేయని ఉత్తరాలు ఆలోచనా పరంపర గురించి, ఆలోచనా ధార గురించి వింటున్నారు. పోస్టు చేయని ఉత్తరాల్లో గోపీచంద్ చిత్తజల్లని ఇచ్చినటువంటి మొదటి మాటలోనే ఒక మాట అన్నాడాయన. అదేమిటంటే, ఏదో ఒక సిద్ధాంతంతో తృప్తిపడే రోజులుగా కనబడటం లేదు ఈ రోజులు. ఇది చాలా ముఖ్యమైన వాక్యం. అసలు ఈ మొత్తం ఈ పుస్తకానికి అంతటికి కూడా ప్రాణప్రదమైన వాక్యం ఏమిటంటే, ఏదో ఒక సిద్ధాంతంతో తృప్తిపడే రోజులుగా కనబడటం లేదు ఈ రోజులు. అసలు ఏదో ఒక సిద్ధాంతంతో తృప్తి పడాలని కోరుకోవటం ఒక రకంగా చెప్పాలంటే తాత్వికంగా నిద్రను సూచిస్తుంది, అది విశ్రాంతిని సూచిస్తుంది. అది నువ్వు ఆలోచనాపరుడువైతే, నువ్వు చింతనాశీలివైతే నీ అన్వేషణ చేయవలసి ఉంటుంది. అలా కాకుండా ఎవరో ఒకరు చెప్పిందాన్ని నమ్మడం అనేది గుడ్డి నమ్మకాన్ని ప్రోత్సహించడం మాత్రమే అవుతుంది. అటువంటి గుడ్డి నమ్మకాన్ని ప్రోత్సహించే విధంగా కాకుండా తనంతట తను అన్వేషించుకోవాలి, తనంతట తను ఎందుకని ప్రశ్నించుకోవాలి, తనంతట తను తనదంటూ ఒక సత్యాన్వేషణ చేయాలన్నటువంటి భావాల్ని, అటువంటి స్ఫూర్తిని నిజానికి గోపీచంద్ తన తండ్రి త్రిపురనేని రామస్వామి చౌదరి దగ్గరే తెలుసుకున్నాడాయన. అందుకనే ఇందులో ఒక మాట అన్నాడాయన, నేను ఈ రకమైనటువంటి దానికి చేయటానికి, ఈ రకమైన పనికి పూనుకోవటానికి ఇక్కడ అర్హతను గురించి రెండు ముక్కలు చెప్తాను. నేనటు శాస్త్రకారుణ్ణి కాను, ఇటు తత్వవేత్తనే కాదు, కనుక ఈ పనికి ఉండవలసిన మామూలు అర్హతలు నాకు లేవు. అయితే ఇతరులకు ఉండని సౌకర్యం, సులువు నాకొకటి ఉంది. అది నా పుట్టి పెరిగిన పరిస్థితి. మా నాన్నగారు నాస్తికవాది, సత్యాన్వేషి. ఆయన బతికి ఉన్నంతకాలం మా ఇల్లు ఎల్లప్పుడూ ఇటువంటి వాదోపవాదాలతో ఘుణ్ణిలుతూ ఉండేది. అటువంటి వాతావరణంలో నేను పుట్టి పెరిగాను. అదే నా ఆస్తి. ఇటువంటి పనులకు పూనుకోవటానికి తగిన ప్రోత్సాహనిచ్చే సంపద నాకు అదే అని రాస్తూ, ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నేను పుట్టి పెరిగిన ఈ వాతావరణం ప్రభావం నా మీద పూర్తిగా ఉన్నట్లే కనిపిస్తుంది అని రాశాడాయన. ఒకచోట త్రిపుర్నేని రామస్వామి చౌదరి గారి ఇంటిని, ఆ ఇంటి పేరు సూతాశ్రమం, ఆ ఇంటి గురించి రాస్తూ బైరాగి ఇట్లా అన్నాడు, సూతాశ్రమ సశ్రమాత్వం అందరి కొరకు కాదు, శుభ్ర విద్యుత్కాంతిలో శస్త్రకారుని శస్త్రం నవ్విన అందం, స్వస్థ శ్వాసలాగా ఎర్రని మూసలోన పారే లోహపు అందం, కనుచూపుల కనుమదాటి మింటిని ఒంటరిగా పయనించే ఇనుపడేగ తెల్లని రక్తల అందం, డీన్ స్విఫ్ట్ అనటోల్ ఫ్రాన్స్ల వంకర వ్యంగ్యపుటందం అందరిదీ కాదు, హిమాలయపు వైలిన్పై మంచు తుపానుల కమాను రేపిన మహోగ్ర సంగీతం, సహారా ఎడారిలోన పవలు కురిసే సూర్యుని తప్త హేమజ్వాల, రేయి కురిసే తారకల ప్రఖర ప్రోజ్వల హైమజ్వాల, సాగరాలు భూధరాలు ఊహల కానరాలు ఆవేదనల అనంతంలో మానవ హృదయ గ్రహ గోళాలు, ఇవన్నీ కూడా మామూలు మనుషుల కోసం కావు, సత్యాన్వేషులైన వాళ్ల కోసం మాత్రమే ఇటువంటి స్థలాలు, ఇటువంటి అందాలు, ఇటువంటి శిఖరాలు. ఇటువంటి వాటిని పుణికిపుచ్చుకున్న సూతాశ్రమం అందరికోసం కాదు, అది కొద్దిమంది కోసమే, సత్యాన్వేషకుల కోసమే అని బైరాగి ఒక చోట రాశాడు. ఆ మాటను రుజువు చేస్తూ రామస్వామి చౌదరి గారి స్ఫూర్తిని పుణికిపుచ్చుకుని గోపీచంద్, రామస్వామి చౌదరి గారు ఎందుకు అని ప్రశ్నిస్తే గోపీచంద్ కూడా ఎందుకని ప్రశ్నించి, కానీ రామస్వామి చౌదరి గారు ప్రవచించిన, ప్రకటించిన, ప్రచారం చేసిన హేతువాదంతో ఆగిపోకుండా మరికొంత ముందుకు వెళ్లడమే ఈ పోస్ట్ చేయని ఉత్తరాల్లో మనకు స్పష్టంగా కనిపించే అంశం. పోస్ట్ చేయని ఉత్తరాల్లో ప్రధానంగా గోపీచంద్ చర్చించింది హేతువాదానికి, అంటే హేతువాదం అంటే కార్యకారణ సంబంధం మీద, ప్రతిదానికి కూడా కారణం ఉండాలి, ఆ కారణం యొక్క ఫలితం స్పష్టంగా మనకు తెలిసేదిగా ఉండాలి, మనం దాన్ని తార్కికంగా ఆలోచించి అది మనని తార్కికంగా సహేతుకంగా ఒప్పించేదిగా ఉండాలి, ఇది హేతువాదం. ఇలా కాకుండా మానవుడి యొక్క అనుభవాలు కానీ లేదా మానవుడు స్వయంగా తెలుసుకోవాల్సిన దాన్ని బట్టే, మానవుడు స్వయంగా అనుభవించిన దాన్ని బట్టే మానవుడి జ్ఞానం వృద్ధి చెందుతున్నదాన్ని ఎంపిరిసిజం అంటారు, అనుభవవాదం అంటారు. పాశ్చాత్య తత్వశాస్త్రంలో హేతువాదం, అనుభవవాదం ఒకదాని వెనక ఒకటి తరంగాలుగా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కటి ప్రచారం చెందుతూ ఉంటుంది. ఇక అనుభవం ద్వారా, హేతు ద్వారా కాకుండా అంతర్దృష్టి ద్వారా, ఒక అపరోక్షానుభూతి ద్వారా సత్యం తెలుస్తని చెప్పేవాళ్లని మిస్టిసిజం అంటారు. ఇటువంటి మిస్టిసిజం క్రైస్తవుల్లో ఉంది, మహమ్మదీయుల్లో ఉంది, భారతీయుల్లో ఉంది, ముఖ్యంగా భారతీయుల్లో, బౌద్ధుల్లో, హిందువుల్లో ఇది చాలా పరాకాష్ఠకు చెందుకుంది. కాబట్టి గోపీచంద్ ఈ పుస్తకం పొడుగుత హేతువాదం, అనుభవవాదం, మిస్టిసిజం ఈ మూడు అంశాలని కూడా ఆయన పరామర్శిస్తూ తన కాలం నాడు తనకు అందుబాటులో వచ్చిన అతి నవ్య, అప్పటికి సమకాలీనమైనటువంటి తత్వశాస్త్ర గ్రంథాలు చదివి వారి వారి ఆలోచనలతో తను తాను పోల్చుకుంటూ, తన ఆలోచనను పోల్చుకుంటూ కొన్ని ప్రశ్నలు వేసుకుంటూ వాటికి సమాధానాలు చెప్పుకుంటూ ముందుకు నడుస్తూ వచ్చాడు. దాని గురించి మొట్టమొదట ఈ మాట అన్నాడు. అదేమిటంటే, మనం భగవంతుని పేరు మీదుగా దారుణమైన దోపిడీ జరిగే రోజుల్లో, భగవంతుడ్లేడనే వాదం ప్రబలంగా ప్రచారం అవుతున్న రోజుల్లో పుట్టాం. ఇది మొదటి మాట. అంటే అసలు 1955 నాటికి గోపీచంద్ లాంటి రచయిత, హేతువాది, హేతువాది కడుపున పుట్టిన బిడ్డ ఇట్లా భగవంతుడనేవాడి గురించి ఒక మాట మాట్లాడడం అన్నటువంటిది అసలు ఒక రకంగా చాలా సాహసం, విప్లవాత్మకమైన తర్వాత చెప్పచ్చు, ముందు సాహసం. అసలు అంటే మాట గోపీచంద్ అనగలడని ఎవరు ఊహించలేరు, కానీ ఆ మాట గోపీచంద్ అన్నాడు. అంటూ ఆయన ఏమన్నాడంటే, నాకు ఇటువంటి భావాలు కలగడానికి కారణం ఏంటంటే, కేవలం కార్యకారణ సంబంధం లేదా పరిస్థితులు మాత్రమే మానవుడి జీవితాన్ని శాసిస్తాయని అనుకోలేకపోతున్నాను అంటూ, నేను ఈ విధంగా కిందట్టు మీదట్టు అవుతున్న రోజుల్లో కారల్ మాన్హీమ్ కూర్చిన సోషాలజీ నా చేతుల్లోకి వచ్చింది. అది చదివాను. నాకు నిజంగా ఆ రోజు అమితానందం కలిగింది. అతడు మానవుని మనస్తత్వాన్ని నిర్ణయించేది ఒక ఆర్థిక శక్తే కాదని, మరికొన్ని శక్తులు కూడా ఉన్నాయని చెప్పాడు. హెరిడిటీ, సమష్టి జీవితం, సంస్కారం, వీటి పరస్పర సంఘర్షణ వల్ల మానవ స్వభావం ఏర్పడుతుందని చెప్పాడు. అన్నిటికంటే సంస్కారానికి ఎక్కువ శక్తి ఉన్నట్టు చెప్పాడు. ఆర్థిక పరిస్థితి పలుకుబడి కొంతవరకే ఉంటుంది. అందుకని ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సంఘాన్ని కొలవటానికి ప్రయత్నిస్తే సత్యం బోధపడదు. ఇది 1955లో గోపీచంద్ తన ఆలోచనకు ముందుమాటగా రాసుకున్నటువంటి మాట. ఈ మాటకు రావటానికి, ఈ మాట చెప్పటానికి చాలా సాహసం కావాలి, చాలా బంధాలు వదులుచుకోగలిగే శక్తి కావాలి, ముందుకు వెళ్లగలిగినటువంటి ఒక సత్యాన్వేషణశీలమైన మనస్తత్వం కావాలి. ఇది ఈ ఓపెన్నెస్, తన అడ్డుగోడలను తనంతట తన పక్కకు నెట్టుకుని ముందుకు వెళ్లగలిగేటటువంటి ఈ సాహసం వల్ల నిజంగానే ఈ పుస్తకం చాలా చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఆ రకమైన సత్యాన్వేషణలో ఆయన ఎటువంటి భావాలు వెలుగుచ్చాడో ఒకటి ఒకటి చూద్దాం మనం. అయితే ఈ అతికిన ఉత్తరంలోనే ఆయన ఒక మాట ఏమన్నాడంటే, మానవుడు కేవలం పరిస్థితుల వల్ల మాత్రమే, ఆర్థిక పరిస్థితుల వల్ల మాత్రమే నిర్ణయించబడ్డ నాకు తెలిసింది అని చెప్తూ, అందువల్ల నేను ఆధ్యాత్మికవాదాన్ని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడానికి పూనుకున్నాను. ఆధ్యాత్మికవాదుల గ్రంథాల్లో నన్ను అరవింద ఘోష్ పుస్తకాలు బాగా ఆకర్షించినవి. ఇంతకుముందు మనం ప్రతిదాన్ని విభజించి చూసేవాళ్లం. పోను పోను మనమందరం అర్ధసత్యాల్లోనే కొట్టుకుంటూ ఉన్నామని, అసలు సంపూర్ణ సత్యం లేనేలేదని అనిపించి అన్నిటికీ విముఖత్వం చూపుద్దయ్యేది. ఇటువంటి మనస్తత్వం తీవ్రంగా పనిచేస్తున్న స్థితిలో అరవిందులు వచ్చి మనస్సు విభజించిగాని చూడలేదు. అందువల్ల ఏదో ఒక ముక్కని పట్టుకుని అదే సంపూర్ణమనుకుని భ్రమపడుతున్నది. మనస్సు యొక్క శక్తి ఇంతవరకే. మనస్సుకు కనబడే ఇవి ద్వంద్వాలుగా కాక ఒకే వస్తువు యొక్క రెండు గుణాలు అని చెప్పాడు. నేను వెంటనే ఈ భావాన్ని నా జీవితంలో పోల్చి చూసుకున్నాను. అబ్బా, ఎంత నిజమనిపించింది అని రాశాడైన. యథార్థానికి గోపీచంద్ అరవిందుడి యొక్క భావాల వల్ల ప్రభావితుడయ్యాడని ఆయన మెరుపుల మరకలు వంటి నవలలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దానిమీద చాలా పెద్ద ఎత్తున ఆయన జీవించి ఉండగానే విమర్శ చెల్లరేగింది. అరవిందుడు లేదా ఆధ్యాత్మికవాద ప్రభావంలో గోపీచంద్ కూరుకుపోయాడన్నారు. కానీ గోపీచంద్ ఆధ్యాత్మికవాదంలో ఒక సాధారణమైన భక్తుడిలాగా లేదా ఒక సాధారణమైనటువంటి ఏదో ఒక గురువు కోసం వెతుకునే సాధకుడిలాగా కాకుండా ఆయన స్వయంగా పరీక్షించి నిగ్గు తేల్చుకుని, అది కూడా పరిపూర్ణమైన హేతువాద మనస్తత్వంతో, హేతువాద శీలంతో ఆయన ఏ విధంగా ఈ సత్యాన్వేషణ చేశాడో చూడాలి. అందుకని మొదటి ఉత్తరంలో ఏమన్నాడంటే, ఆయన ఇది మానసికం లేదా భౌతికం అని కాకుండా మానవుడు భౌతికంగాను మానసికంగాను వృద్ధి చెందాలి. ఇది చాలా చాలా చక్కటి మాట. అంటే కేవలం భౌతికంగా మాత్రమే వృద్ధి చెందడం అనేది సమంజసం కాదు అంటూ ఈ మాట అన్నాడు. నీకు మళ్ళీ నాకు ఎందుకనో రష్యా వాళ్ళు చెప్పిందంతా నిజం, మిగిలిన వాళ్ళు చెప్పిందంతా అబద్ధం అన్న నమ్మకం కుదరటం లేదు. చాలామందికి మళ్ళీ వాళ్లు ప్రచారం చేసేది అర్ధసత్యమే అనిపిస్తుంది. ఈ మాటలు 55లో రాశాడు రష్యా గురించి. ఎప్పటికప్పుడు అనుభవం వల్ల నూతన జ్ఞానం పొందుతామని, ఆ జ్ఞానాన్ని బట్టి మన సిద్ధాంతాన్ని జీవితాన్ని మార్చుకోవాలనుకుంటే ఆ దృష్టి మిగిలిన మేధావులకు ఒకరికే కాదు, మార్క్స్కి లెనిన్కి కూడా వర్తిస్తుంది అనుకుంటాను. ఇది చాలా విలువైన మాట. అంటే మార్క్సిజం, లెనినిజం లేదా కమ్యూనిస్టు ఆలోచనలు కూడా, అవి కూడా కాలక్రమంలో కాలం వల్ల కాలానుగుణంగా పొందిన జ్ఞానం అవి కూడా ప్రభావితం అయి తీరుతాయి. యథార్థాన్ని నిజమైన గత్యర్కం ఇదే. నిజమైన గత్యర్కం ఏమిటంటే మానవుడు, పరిస్థితులు మనిషిని ప్రభావితం చేస్తాయి. పరిస్థితుల వల్ల ప్రభావితుడైన మనిషి ఆ జ్ఞానం వల్ల తిరిగి మళ్ళా పరిస్థితుల్ని ప్రభావితం చేస్తాడు. ఆ విధంగా పునః ప్రభావితమైన పరిస్థితులు మళ్ళా మనిషిని ప్రభావితం చేస్తాయి. ఇది పరస్పర తర్కం. ఇది ఇందులో కేవలం పరిస్థితులు మాత్రమే మనిషిని ప్రభావితం చేస్తాయని చెప్తే అది యాంత్రిక భౌతికవాదం. అటువంటి యాంత్రిక భౌతికవాదాన్ని నిస్సందేహంగా గోపీచంద్ కాదు ఎవరైనా ఖండించి తీరుతారు. అందుకని మొదటి ఉత్తరాన్ని ఆయన ఆశ్చర్యంగా, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, జలాలుద్దీన్ రూమి కవిత్వాన్ని ముగించాడు. రూమీ ఏమన్నాడంటే, నేనొక ఖనిజంగా మరణించి ఒక మొక్కగా మారాను, ఒక మొక్కగా మరణించి ఒక పశువుగా మారాను, ఒక పశువుగా మరణించి ఒక మనిషిగా మారాను అని. ఇప్పుడిక నేను ఒక మనిషిగా మరణించి ఆకాశంలోకి ఎగురుతాను, దేవదూతుల దారిని ఎగురుతాను, చివరికి దేవదూతుల దారిని కూడా వదిలి మరింత ముందుకు పయనిస్తాను. ఇది 13వ శతాబ్దపు సూఫీ కవి చెప్పిన మాట. అంటే ఒకప్పుడు నువ్వు కేవలం రాయిగా మాత్రమే ఉంటావు, నీకు కొంత జ్ఞానం సిద్ధిస్తుంది, నువ్వు మొక్కగా మారతావు, మొక్కగా కొన్నాళ్ళు జీవిస్తావు, నీకు మరింత జ్ఞానం సిద్ధిస్తుంది, నువ్వు పశువుగా మారతావు. ఇలా ఈ పరిణామం అనేది ఒక స్థితి కన్నా మరింత ఉన్నతిది చెందేటువంటిది. ఇది కేవలం భౌతికం మాత్రమే కాదు, ఇది మానసిక పరిణామం కూడా అని గోపీచంద్ చెప్తున్నాడు మనకి. మీరు మోహన్ రాగంలో త్రిపుల్నేని గోపీచంద్ రాసిన పోస్టు చేయని ఉత్తరాలు ఆలోచనా పరంపర గురించి, ఆలోచనా ధార గురించి వింటున్నారు. రెండో ఉత్తరంలో గోపీచంద్ ఏమంటున్నాడంటే, నేను మాట్లాడుతున్న మాటలు, నేను జ్ఞానం గురించి మాట్లాడుతున్నాను అంటే అది మరో రకంగా భావవాదం గురించి మాట్లాడుతున్నాను, లేదా పరిపూర్ణ ఆధ్యాత్మికవాదాన్నే నేను ప్రతిపాదిస్తున్నాను అని అనుకునే ప్రమాదం ఉంది. యథార్థానికి నేను పదార్థంతో పాటు జ్ఞానం గురించి కూడా మాట్లాడుతున్నాను అంటే నేను పదార్థం గురించి మాట్లాడడం పక్కన పెడుతున్నాను కాదని అర్థం చేసుకోండి అని అంటాడు ఆయన. అందుకని ఈ మాట అంటున్నాడు. ఏమని, దీనిని బట్టి నూతన పరిశోధనలు పదార్థం లేదని నిరూపించలేదని, పదార్థం మనం ఇదివరకు అనుకోని మరొక వస్తువుతో నిర్మించబడిందని నిరూపిస్తుందని తేలుతుంది. ఈ వాక్యం నాకు చాలా విలువైన వాక్యం అనిపించింది. ఇది ఏమంటున్నాడంటే, పదార్థం గురించిన కొత్త పరిజ్ఞానం, పదార్థం గురించి మనకు తెలుస్తున్న పరిజ్ఞానం అంటే మ్యాటర్ గురించి మనకు తెలుస్తున్నటువంటి కొత్త కొత్త ఆవిష్కరణలు పదార్థం లేవని తెలియచేయటం లేదు. పదార్థం గురించి మనం ఇంతకుముందు భావించుకున్న భావనలు అసమగ్రమని లేదా తప్పని మాత్రమే తెలియజేస్తున్నాయి. దాని అర్థం పదార్థం లేకపోయిందని కాదు. అలాగే ఈ మాట అంటున్నాడు, పదార్థం, చైతన్యం ఈ రెండూ ఒకే వస్తువు యొక్క గుణాలని చెప్పే ఈ పరిశోధనల ఫలితం భౌతికవాదాన్నే సమర్థిస్తూ ఉంది కానీ ఆధ్యాత్మికవాదాన్ని సమర్థించటం లేదు. ఇక్కడ గోపీచంద్ నాకు ఈ మొత్తం ఉత్తరం నాకు చాలా బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఆధ్యాత్మికవాదం కానీ మానసికవాదం కానీ ఇవి కలిగిస్తున్నటువంటి విమోచన, ఇవి కలిగిస్తున్నటువంటి సంతోషం, వీటిలో ఆయన కాళ్లు తేలిపోయి నేల విడిచి ఎక్కడ సాము చేయకపోవడం. మొదటి నుంచి చివరిదాకా కూడా ఆయన పదార్థం గురించిన తన పట్టుని, భౌతికవాదంతో తనకున్నటువంటి బంధాన్ని పదే పదే నిలుపుకుంటూ గుర్తు చేసుకుంటూ మనకు గుర్తు చేస్తుంటాడన్నమాట. ఇక్కడ ఇంకో బాగా నచ్చిన విషయం ఏంటంటే, పదార్థము చైతన్యం, ఐన్స్టైన్ పదార్థం శక్తిగా మారుతుని చెప్పాడు అనుకోండి, చెప్తే దాని అర్థం అది భౌతికవాదాన్ని నిరాకరించినట్టు కాదు, ఆధ్యాత్మికవాదాన్ని సమర్థించినట్టు కాదు, ఆ మాటకొస్తే అది యథార్థానికి భౌతికవాదాన్నే సమర్థిస్తూ ఉన్నట్టు అంటాడాయన. ఇది ఒక రకంగా ఒక కొత్త ఆలోచన క్రమం. అందుకని ఆయన ఏమంటాడంటే, పదార్థ స్వభావం మారి ఈరోజు మనం కొత్తగా అర్థం చేసుకుంటుంది ఏంటంటే, మనసు కూడా ఒక రకమైన పదార్థిక స్వరూపమేనని, పదార్థిక స్వభావమేనని మనం గ్రహించాల్సి ఉంటుంది అంటాడు. అందుకని ఒకప్పుడు ఇనార్గానిక్ ప్రపంచం నెమ్మదిగా అది ఆర్గానిక్ ప్రపంచంగా మారింది, ఆ తర్వాత అది సూపర్ ఆర్గానిక్ ప్రపంచంగా వెళ్లే అవకాశం ఉంటుంది. రూమి చెప్పినట్లుగా మినరల్ మొక్కగా మారి, మొక్క పశువుగా మారి, పశువు మనిషిగా మారి, మనిషి దేవదూతగా మారి, దేవదూత స్థితిని కూడా దాటడం. ఈ క్రమంలో ఇనార్గానిక్ ప్రపంచం సూపర్ ఆర్గానిక్ ప్రపంచంగా వెళుతున్నప్పటికీ ఈ ఆర్గానిక్, ఈ భౌతిక లక్షణాలు, ఈ పదార్థిక లక్షణాలు మాత్రం పోగొట్టుకోలేదు అని అంటూ ప్రతి ఒక్కదాన్ని కూడా మనం భౌతికవాదానికే ట్రేస్ చేయాల్సి ఉంటుంది అని అంటాడు ఆయన. మూడో ఉత్తరంలో గోపీచంద్ సంస్కారం అనేటువంటి భావాన్ని ప్రవేశపెడతాడు ఆయన. అంటే ఆయన ఏమంటాడంటే, ఈ మనసు, బుద్ధి ఉన్నాయి కదా, శరీరం ఉంది, పదార్థం ఉంది, పదార్థం యొక్క వికాస రూపంలో మనసు ఏర్పడింది. ఆ మాట అంటూ ఏమంటాడంటే, ప్రకృతికి జంతువులకి లేనిది మనిషికి కొత్తగా వచ్చింది. అంటే జంతువుల వరకు అది వాసన రూపంలో ఉంది, మానవుడికి వచ్చిన తర్వాత అతడు తన బుద్ధి బలం వల్ల జంతువులకు లేని లోకాన్ని మరొకదాన్ని సృష్టించుకున్నాడు, దాని సంస్కారం అంతా. అతను పుట్టి పుట్టడం ఒక సంస్కారంలోకి పుడుతున్నాడు, జన్మ ఎత్తిన దగ్గర నుంచి ఆ సంస్కారం అతని మీద పనిచేస్తూ ఉంది, ఆ సంస్కారం అతని జీవిత విధానాన్ని నిర్ణయిస్తూ ఉంది అని అంటాడైన. ఈ సంస్కారం అన్నటువంటిది చాలా చాలా ఒక కొత్త మాట. అంటే ఆయన ఏమంటాడంటే, మనిషి పరిణామక్రమంలో జంతు స్థితికి వచ్చిందాకా పరిస్థితుల ప్రభావం వల్ల నడిచాడు. అంటే పరిస్థితుల ప్రభావాన్ని దాటి జంతువులు ఏదైనా ఎంతో కొంత తమ జీవితాన్ని నిర్ణయించుకోగలిగిన అది కేవలం వాసనాప్రాయమైంది, అంధప్రాయమైంది, పరిమితమైంది. అలా కాకుండా మనిషి దగ్గరికి వచ్చేటప్పటికీ సంస్కారం అనే దానివల్ల పరిస్థితుల ప్రభావానికి మనిషి ఉన్నప్పటికీ కూడా పరిస్థితుల్ని దాటి ఆలోచించగలిగే, పరిస్థితులను దాటి మనగలిగే, పరిస్థితులను దాటి ముందుకు నడవగలిగే శక్తి అంటూ ఒకటి మానవుడు సంపాదించుకున్నాడు. అటువంటి సంస్కారానికి గాని మనం చోటు ఇవ్వకపోతే, ఈ మాట అడుగుతున్నాడు ఏమని, ప్రపంచం ఒక విధంగా పరిణామం చెందిపోతూ ఉందని, దీన్ని ఎవరూ ఆపలేరని చెప్పి ప్రపంచంలో నైతిక విలువలకు స్థానం లేకుండా చేస్తున్నావు. ప్రపంచాన్ని ఒక యంత్రం, మానవుని ఒక యంత్రం చేసి వదిలిపెట్టావు. ఈ యంత్ర పరిభ్రమణంలో దయాసత్య శౌచాలకు చోటు ఎక్కడా, సత్యానికి చోటు ఎక్కడా, సంస్కారానికి చోటు ఎక్కడా అని ప్రశ్నిస్తాడనమాట. అందుకనేమంటాడు, నేను ఈ స్థితితో రాజీ పడలేకుండా ఉన్నాను. పరిణామం జంతువుల స్థితికి వచ్చే వరకు జ్ఞానానికి పెత్తనం లేదని నేను ఒప్పుకుంటున్నాను. భౌతిక పరిస్థితులే పరిస్థితులని, ఆ పరిస్థితులు రియాక్ట్ అవ్వటమే వాటి పని అని ఒప్పుకుంటున్నాను. కానీ ఆ తరువాత, అంటే మనస్సు అనేది ఏర్పడిన తర్వాత ఈ పరిస్థితి మారేదని నువ్వు ఒప్పుకోవాలి. అంటే మనసు నిధానం మన చైతన్యం అనే మాటగా చెప్పచ్చు. చైతన్యం అనే మాట వాడకుండా గోపిచంద్ సంస్కారం అనే మాట ఎందుకు వాడాడంటే, అప్పటి వరకు చైతన్యం అనే మాట భౌతికవాదంలో, యాంత్రిక భౌతికవాదంలో, కమ్యూనిస్టు ఆలోచనలో పదే పదే వాడి అరిగిపోయిన మాట. అందుకని ఆ అరిగిపోయిన మాట వాడకుండా ఆయన కొత్త మాట తీసుకొచ్చి పెట్టాడు, సంస్కారం తీసుకొచ్చాడు. కానీ ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే మనసు. మనసు అన్నటువంటిది అనేక ఘనకార్యాలు చేయగలదు. ఆయన రాసిన మాట, మనసు అనేక ఘనకార్యాలు చేయగలదు, విప్లవపూరితమైన భావాలు వెదజల్లగలదు. చెప్పే ఉత్పత్తి సాధనాల కంటే బలమైన శక్తివంతమైన ఉత్పత్తి సాధనం మనస్సు. అంటే మనకంతవరకు ఉత్పత్తి ప్రత్యుత్పత్తుల గురించి మాత్రమే తెలుసు, కానీ గోపీచంద్ రెండు ఉత్పత్తి ఉత్పత్తి కరచరణాలతో చేసేది, ప్రత్యుత్పత్తి శరీర లైంగిక అవయవాల ద్వారా చేసేది, రెండింటికి కాకుండా మనస్సు. ఈ మనస్సు కూడా వికసించినటువంటి ఒక ఉన్నత స్థాయి ఉన్నత రూపంలో పదార్థమేని చెప్తూ అది చాలా బలమైనటువంటి ఉత్పత్తి సాధనంగాను గుర్తించు అని చెప్తున్నాడన్నమాట. పోస్ట్ చేయిన ఉత్తరాల్లో నాలుగో ఉత్తరంలో గోపీచంద్ మొదటిసారిగా నిర్ణాయకవాదం, డిటర్మినిజంగా మనం చెప్పేదాన్ని, దానికిను మానవుడి యొక్క స్వాతంత్రానికి మధ్య ఉండే పారస్పరిక సంబంధం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా ఆయన న్యూటనీయ ఆలోచన విధానం ప్రపంచాన్ని ఒక యాంత్రిక పరిస్థితిలోకి నెట్టివేయడం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇది ఒక రకంగా యూరప్ కూడా దీన్ని అనుభవించింది. తిరిగి ఆయన ఆ విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. అయితే 1955లో గోపీచంద్ ఈ మాట చెప్పడంలో ఒక ప్రాసంగికత ఉంది. అదేమిటంటే కొడవటికంటి కుటుంబరావు, శ్రీశ్రీ వంటి వాళ్ళు అప్పటికింకా యంత్రాల వల్ల, యంత్రశక్తి వల్ల, యంత్ర పురోగతి వల్ల మానవుడు పురోగమిస్తాడు, మానవుడు వికసిస్తాడు, మానవుడు నిజంగా ఒక ఉన్నత స్థాయి జీవిగా రూపొందుతాడని మాట్లాడుతూ ఉన్నారు. కానీ గోపీచంద్ వాళ్ళకన్నా ఒక అడుగు ముందుకు వేసి, ఈ మీరు చెప్తున్నటువంటి యంత్రం మానవుడిని బానిసగా మార్చే యంత్రం మాత్రమే అంటూ ఇలా రాస్తున్నాడు, అసలు వ్యక్తికి ఇది సత్యమే కాని పరిణామం గమనాన్ని కొద్దో గొప్ప అయినా మార్చలేకపోతే మానవ ప్రయత్నానికి విలువ ఏముంటుంది? నా అసమర్థుడు ఆక్రోశించిన ఆక్రోశం నీకు ఇంకా వినబడుతూనే ఉంటుంది అనుకుంటాను. కాల ప్రవాహానికి అడ్డు రాకుండా రాళ్ళు రప్పలు సద్దటవేనట్రా మానవుడు చేయవలసిన పని అని అతను ఆక్రోశించాడు. పాపం తన అసమర్థుడి జీవయాత్రలో సీతారామారావు ఈ మాట్లాడినాడు. అంటే కాల ప్రవాహానికి అడ్డు రాకుండా రాళ్ళు రప్పలు సద్దటమైన ఇదేనా మానవుడి తాలూకు పని? మానవుడు ఒక బానిస మాత్రమేనా? మానవుడు ఒక పనివాడు మాత్రమేనా? ఇది అంటే పరిణామం దాని భవిష్యత్తు ముందే నిర్ణయించబడి ఉందని, దాన్ని ఎవరూ మార్చలేరని చెప్పి మానవ ప్రయత్నాన్ని హాస్యాస్పదం చేయవలసిన పరిస్థితి ఒకటి, చేస్తున్న పరిస్థితి ఒకటి తన చుట్టూ నెలకొని ఉందన్నమాట. దీన్ని గోపీచంద్ ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నిస్తూ ఆయన ఏమంటున్నాడంటే, ఈరోజు మానవ ప్రయత్నానికి, మానవ ప్రయత్నం లేదా మానవుడు తనంతట తను ఎంతో కొంత చేస్తే తప్ప కేవలం తనంతట తను యంత్రంలాగా ఈ ప్రపంచం ముందుకు నడవదు, భవిష్యత్తు నువ్వు ఖచ్చితంగా నిర్ణయించలేవు అని చెప్తూ ఒక చాలా చక్కటి మాట రాశాడు. ఈ విధంగా పూర్వులు చెప్పే కర్మసిద్ధాంతం గాని, నవీనులు చెప్పే డిటర్మినిజం గాని ఒప్పుకోక మానవ ప్రయత్నం విలువను అంగీకరించే అవకాశం కలగటం వల్ల నేను ఎంతగా సంతోషించాననుకున్నావు? ఇది వరకు నన్ను గురించి నేను ఆలోచించుకున్నప్పుడల్లా కటకటాల్లో బంధించబడ్డట్టు, కదలటానికి వీల్లేని విచ్చుకత్తుల మధ్య ఉన్నట్టు బాధపడేవాణ్ణి. ఇప్పుడు ఆ బాధ తగ్గింది. అసలు ఈ వాక్యాలు చదివితే మనకేమనిపిస్తుందంటే, ఎవరైనా ఒక తాత్వికుడు తాలూకు ప్రత్యేకత ఏంటంటే, అందరికీ బాధలుంటాయి. మన బాధలు మన వ్యక్తిగత బాధలు లేదా కుటుంబ బాధలు, మన స్వల్పకాలిక బాధలు, శరీర బాధలు, మానసిక బాధలు. కానీ తాత్వికుడు మొత్తం మానవాళి తరపున బాధపడతాడు. మానవాళి తరపున అతడే దోషిగా నిలబడి లేదా అతడే తన తాను విచారించుకుని, అతడే తన తాను పరీక్షించుకుని మానవాళి కోసం మానవాళి తరపున ఏదో ఒక సత్యాన్ని అతడు తనకు తాను ప్రదానం చేసుకుంటాడు. అందువల్ల తాత్వికుడి యొక్క జీవితం, పరీక్షించబడ్డ జీవితం నిజంగానే మానవాళికంతటి కూడా వెలుగునిచ్చే జీవితంగా అనిపిస్తుంది. అందుకని ఇక్కడ గోపీచంద్ చివరికి మాట రాస్తూ, పరిస్థితులు ఒక అవసరాన్ని సృష్టిస్తవి, మానవుడు ఆ అవసరాన్ని గ్రహించి తన ప్రయత్నం వల్ల దాన్ని తీరుస్తాడు అనే మాట చెప్పడంతో మొత్తం ఆలోచన అంతా కూడా సూత్రప్రాయంగా ఒక పతాక స్థాయికి వచ్చినట్లుగా మనకు అనిపిస్తుంది అన్నమాట. ఐదో ఉత్తరంలో గోపీచంద్ అరవిందుడి తాలూకు ఆలోచనని పరిచయం చేస్తాడు. మొట్టమొదటే ఈ మాట అంటాడు, నేను అరవిందుని అభిప్రాయాలను కొన్ని సమర్థించడం, నా అభిప్రాయాలను బలపరచుకోవడానికి కొన్ని ఉదహరించడం నీకు ఆశ్చర్యం కలిగించిందని రాశావు. నిజమే, అరవిందుని అభిప్రాయాలు కొన్ని నన్ను కదిలించడం మొదలుపెట్టినప్పుడు నన్ను గురించి నేనే ఆశ్చర్యపడ్డానంటే ఇక నీ సంగతి చెప్పనవసరం లేదు అని. అయితే అరవిందుడి దగ్గర నచ్చింది ఏమిటి అంటే, ఆ మాట చెప్తూ ఇంకో మాట కూడా అన్నాడు ఆయన. యథార్థానికి అరవిందుడి గురించి రాసినటువంటి ఈ ఉత్తరంలో ఆయన చాలా క్లుప్తంగా, సంక్షిప్తంగా మొత్తం భారతీయ వేదాంత పరామర్శంతా చేశాడాయన. ఆయన భారతీయ వేదాంతం గురించి, భారతీయ షడ్దర్శనాల గురించి చాలా సాధికారికమైన పరామర్శ చేస్తూ ఒక మాట రాశాడాయన. తర్కతీర్థ లక్ష్మణశాస్త్రి జోషి మన వేదాంత శాస్త్ర చరిత్రను విపులీకరిస్తూ ఈ విధంగా రాశారు. హైందవ వేదాంతం నిజంగా అపారమైంది. అందులో మనకు పనికివచ్చే సూత్రాలను, మనల్ని ఉత్తేజపరిచే భావాలను కనిపెట్టడానికి వీలు ఉంది. మనస్తత్వాన్ని గురించి, తర్కాన్ని గురించి, నీతిశాస్త్రాన్ని గురించి అనేక విషయాలు తెలుసుకోవచ్చు అన్నాడు అని రాస్తూ గోపీచంద్ ఈ మాట అన్నాడు. మన తత్వశాస్త్ర చరిత్రను పరిశీలిస్తే ఆధ్యాత్మికవాదాన్నించి భౌతికవాదులు నేర్చుకోవాల్సింది ఎంత ఉందో, భౌతికవాదాన్నించి ఆధ్యాత్మికవాదులు ఎంత నేర్చుకోవాల్సి ఉంటుందో తేలిగ్గా తెలుస్తుంది. పైకి ఎంత విరుద్ధంగా కనిపించినా ఈ రెండు సిద్ధాంతాలు ఒకదానివల్ల ఒకటి ఎంత మారింది కూడా స్పష్టపడింది. ఈ రెండూ కలుసుకునే స్థలం కూడా కనుచూపు మేరలో ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే అరవిందుల భావాలు నన్ను ఆకర్షించడానికి కారణం అసలు భారతీయ వేదాంతంలో, భారతీయ ఆలోచన ధోరణిలోనే ఈ భౌతిక ఆధ్యాత్మిక శాస్త్రాలన్నింటినీ సమన్వయపరిచేటటువంటి, ఒకదాన్నించి ఒకటి లాభపడేటువంటి ఒక అవకాశం, ఒక భూమిక, ఒక ఉమ్మడి భూమి కనబడింది అని చెప్పడానికి ఉద్దేశం. అంటూ చివరగా ఉత్తరంలో ఏమంటాడంటే, ఈ రెంటినీ సమన్వయపరచలేని సిద్ధాంతం తమ ఆదర్శాన్ని కోల్పోతుంది. భౌతికవాదం కాని, ఆధ్యాత్మికవాదం కాని తమ విజయానికి, భౌతిక ప్రపంచానికి, ఆ రెండు గత విజయానికి, భౌతిక ప్రపంచానికి మానవుని ఆత్మకు ఉన్న సంబంధాన్ని నిరూపించడం మీద ఆధారపడతాయి. ఎప్పటికీ మానవుని అనుభవాన్ని తనలో ఇముడ్చుకోలేని సిద్ధాంతం క్రమేణా మానవునికి దూరమై చిట్టం కట్టి అప్రయోజకం అవుతుంది. ఎప్పటికప్పుడు మానవుని అనుభవాన్ని తనలో ఇముడ్చుకోగలిగిన శక్తి కలిగిన సిద్ధాంతం తను మారుతూ ప్రపంచాన్ని మారుస్తూ మానవాభ్యుదయానికి సహాయపడుతుంది. ఇది అంటే ఆధ్యాత్మికవాదం, భౌతికవాదం చెప్తున్న యథార్థానికి రెండు ఒకదానొకటి కలుసుకుంటే తప్ప వాటి విజయం సాధ్యం కాదు. ఆ రెండూ కలుసుకోవటంలో మానవుడి ఆత్మని, బాహ్య పరిస్థితుల్ని రెండింటినీ సమన్వయపరిచే క్రమంలో అది ఒక పరిణామశీలంగా ఉండడం. ఈ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, గోపీచంద్ దగ్గర అతను ప్రధానంగా పరిణామవాది. ఆయన ఆలోచన మొత్తం అంతా కూడా పరిణామ, భౌతిక పరిణామవాది. ఆయన ఎక్కడో కూడా పరిణామం చెందేది పదార్థమని అంటాడు తప్ప, అసలు అనాది పదార్థమని అన్నాడు తప్ప అనాది మనసు అని అనడు. కానీ అనాది పదార్థం పరిణామం చెందుతూ వస్తున్న క్రమంలో మనసు ఏర్పడింది. ఒకసారి మనసు అంటే ఏర్పడిన తర్వాత మానవుడి పరిస్థితి వచ్చినంత మట్టుకి మనసు ఏర్పరిచిన సంస్కారమును, జ్ఞానమును, దానికి పరిస్థితులకి మధ్య ఎప్పటికప్పుడు మన సమన్వయాన్ని కుదుర్చుకుంటూ వెళ్ళాలి అని చెప్పడం ఆయన ముఖ్య ఉద్దేశంగా మనకు కనిపిస్తుంది అన్నమాట. ఆరో ఉత్తరంలో గోపీచంద్ మళ్ళా మనిషి గురించి మాట్లాడతాడు. మనిషి గురించి మాట్లాడుతూ ఆయన ఒక మాట, మొట్టమొదటి మాట ఏమంటాడంటే, మానవుణ్ణి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఈనాడు మరీ ఎక్కువైంది. ఇది ఒక సూత్రప్రాయమైన వాక్యం. అంటే అసలు ఆ రోజుల్లో 50ల్లో ఈ మాట రాయడం ఒక విధంగా కొత్త విషయం. ఎందుకంటే ఆ రోజు సమాజం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎక్కువ ఉంది, ప్రపంచం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎక్కువ ఉంది, లేకపోతే పరిస్థితుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, వర్గం, ఇట్లా రకరకాల, అంటే మానవుడు అన్నటువంటి కేటగిరీ తప్ప తక్కిన అన్ని కేటగిరీల గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా బలంగా ఉంది అని తన చుట్టూ ఉన్నటువంటి రచయితలు, కవులు, మేధావులు మాట్లాడుతున్నప్పుడు గోపీచంద్ ఈ మాట రాశాడు. మానవుడిని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఈనాడు మరీ ఎక్కువైందని. ఈ మాట ఆనాడు ఎంత ప్రాసంగికంగా ఉందో ఈనాడు కూడా అంత ప్రాసంగికంగా ఉంది. ముందు మానవుడు గురించి తెలుసుకోవాలి. అందుకని గోపీచంద్ ఈ మాట కూడా అంటున్నాడు. ఎందుకంటే మానవుడు ఇప్పుడు అనుసరిస్తున్న నాగరికత సుఖదాయకంగా లేదు. ఈ నాగరికత వల్ల మానవుడు ఉక్కిరి బిక్కిరై పతనం అవుతున్నాడు, అధోగతికి పోతున్నాడు. ప్రాణం లేని పదార్థాలను గురించి ఆలోచిస్తూ తన్మయత్వం పొంది తన సంగతి తాను మరిచిపోయాడు. బయట ప్రపంచానికి మళ్ళేనే తన శరీరం, తన చైతన్యం కొన్ని నిబంధనల మీద ఆధారపడి వృద్ధి చెందుతని మరిచిపోయి వాటికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ వాటికి విరుద్ధంగా ఉండే నాగరికతను సృష్టించుకుని ఖిన్నుడై కూర్చున్నాడు. ఈ పరిస్థితిని ఆయన మన ముందు ప్రతిపాదిస్తూ అప్పుడేమంటాడంటే, ఈ పరిస్థితి మారి మానవుడు తేజోవంతుడు కావాలంటే ప్రపంచానికి, మనుష్యులకు, వారి స్నాయువులకు, మనస్సుకు ఉన్న సంబంధాలను క్షుణ్ణంగా, సమగ్రంగా తెలుసుకోవాలి. మానవుడు వీటన్నిటికంటే ముఖ్యుడు. అతడు పతనమైతే ప్రపంచమే కూలిపోతుంది. చాలా చక్కటి వ్యాఖ్యానం చేశాడు. సో నువ్వు ముందు నిలబెట్టవలసింది ప్రపంచాన్ని కాదు, సిద్ధాంతాన్ని కాదు, ముందు మనం నిలబెట్టవలసింది మానవుణ్ణి. ఆ మానవుడు తాలూ సమస్య ఏమిటి? మానవుడు భౌతిక ప్రపంచం మీద తన శక్తినంతా కేంద్రీకరించడం వల్ల జీవితంలో ఆధ్యాత్మిక విలువలకు చోటు లేకుండా పోయింది. మన పరిస్థితుల గురించి మనం తెలుసుకోవడం అవసరమే, కానీ మనల్ని గురించి మనం తెలుసుకోవటం మరింత ముఖ్యం. పదే పదే ఇలాంటి మాటలు రాస్తాడైన. మనిషిని ముక్కల ముక్కల కింద విభజించి చూస్తే అతని స్వభావం మనకు బోధపడదు. మనిషిని సంపూర్ణంగా చూడగలిగిన శక్తి మనకు కావాలి. భౌతికవాదం లేదా సైన్స్ ఏం చేస్తుందంటే, ఏదో ఒక పరిమిత ప్రాంతంలో, ఏదో ఒక పరిమిత అంశంలో మరింత వివరంగా, మరింత నిర్దిష్టంగా, సహేతుకంగా, సాక్ష్యాధారాల ప్రకారం ఒక విషయాన్ని ప్రతిపాదించడానికి చూస్తుంది. కానీ ఆ క్రమంలో శాస్త్రం ఎప్పుడూ కూడా సమగ్ర చిత్రాన్ని ప్రదర్శించలేదు. కానీ మనకి మనిషిని సంపూర్ణంగా చూడగలిగిన శక్తి కావాలి. ఇది ప్రధానమైన సమస్య. ఈ విధంగా మానవుని సంగతి తెలుసుకోవడం ఈనాడు ముఖ్యావసరమైంది. ఇందుకు ఆధ్యాత్మికవాదులు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇది ఆయన మొట్టమొదట ఆధ్యాత్మికవాదం వైపు ఎందుకు వెళ్ళాడంటే, సైన్స్ని తృణీకరించడానికి ఆధ్యాత్మికవాదం వెళ్ళలేదు. సైన్స్ కానీ హేతువాదం కానీ మానవుని ముక్కలు ముక్కలుగా విభజించి చూడడంలో సఫలమవుతున్నాయి, కానీ పూర్తి మానవ ముఖ చిత్రాన్ని చూపించలేకపోతున్నాయి. ఇటువంటి ప్రయత్నం ఎంతో కొంత ఆధ్యాత్మికవాదులు చేసి ఉన్నట్లు నాకు అనిపిస్తోంది. కాబట్టి అందుకని నేను ఆధ్యాత్మికవాదం గురించి ఆలోచిస్తున్నాను అని చెప్తూ, నేను చెప్పే ప్రతిదానిలోని ఏదో ఒకటిని కంగారు పడకు, నిదానించి ఆలోచించుడు అని ఆ ఉత్తరాన్ని అక్కడితో ముగిస్తాడన్నమాట. అయితే ఈ ఆధ్యాత్మికవాదం ఏ విషయం తెలియచేస్తోంది? ఈ ఆధ్యాత్మికవాదం గురించి తెలుసుకోవడం వల్ల తను ఏం తెలుసుకున్నాడు? ఇక్కడ 7వ ఉత్తరంలో దీని గురించి ఆయన మాట్లాడాడు. ఇక్కడ నాకు చాలా బాగా నచ్చిన ఒక వాక్యం ఏంటంటే, ఈ విధంగా మనం అనుకున్న మనస్సు మనస్సు కాకపోవడం వల్ల, మనం అనుకున్న పదార్థం పదార్థం కాకపోవడం వల్ల, ఒకదానికొకటి క్రమక్రమేణా దగ్గరకు రావడం వల్ల, పదార్థ విజ్ఞాన శాస్త్రం మనస్తత్వ శాస్త్రం ఒకదానిలోకి ఒకటి చొచ్చుకుపోతున్నాయి. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకు నచ్చిందంటే, యథార్థానికి మనస్తత్వ శాస్త్రవేత్తలు లేదా ఆధ్యాత్మికవాదులు మనస్సు అనుకుని ఏది మొదలుపెట్టారో అది మనస్సు కాదు, అది పదార్థం యొక్క ఒక స్వరూపమే. పదార్థికవాదులు ఏది పదార్థం అనుకుని మొదలుపెట్టారో అది కూడా యథార్థానికి పదార్థం కాదు, అది నీ మనసు కల్పిస్తున్న కేటగిరీయే. అంటే నువ్వు ఏది మనసు అనుకున్నావో అది మనసు కాదు, ఏది పదార్థం అనుకున్నావో అది పదార్థం కాదు. అందుకని మొట్టమొదటిగా ఏమంటాడంటే, మనం తత్వవేత్తలు పదార్థాన్ని గురించి మనస్సును గురించి చేసిన తర్జన భర్జలు చూస్తే ఫ్యూయర్బా చెప్పిన ఈ మాటల్లో చాలా సత్యం ఉందని నాకు అనిపిస్తూ ఉంది. ఫ్యూయర్బా ఏమన్నాడు, ఉనికి ఆలోచన ఈ రెండూ కలవటానికి మానవుడు పునాది, మానవుడు ఆలోచనాశక్తి కలిగిన పదార్థం. కాబట్టి మానవ పురోభివృద్ధిని కోరేవారు ఈ రెండు గుణాల్లో దేన్ని అణచకూడదు. నేను ఉన్నాను, నేను ఆలోచిస్తున్నాను, కర్తగాను కర్మగాను అని చెప్తూ మనస్సు యొక్క నిర్మాణం తెలిస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి అన్నాడు ఫియర్బా. ఇక్కడ ఏమంటున్నాడు, తత్వవేత్తలు పదార్థం గురించి మనస్సును గురించి చేసిన తర్జన భర్జనలు చూస్తే ఫియర్బా చెప్పిన ఈ మాటలో చాలా సత్యం ఉందని నాకు అనిపిస్తూ ఉంది. ఫియర్బా చెప్పిన మాటలో ముఖ్యమైన మాట ఏంటంటే, మానవ పురోభివృద్ధిని కోరేవారు ఈ రెండు గుణాల్లో దేన్ని అణచకూడదు. ఏ రెండు గుణాల్లో? ఉనికి ఆలోచన. ఉనికిని అణచాలని ప్రయత్నించేవాళ్లు పరిపూర్ణ పరిశుద్ధ ఆదర్శవాదులు, అలా కాకుండా ఆలోచనని చైతన్యాన్ని అణచాలని చూసేవాళ్లు పరిపూర్ణ భౌతికవాదులు. ఇద్దరు కూడా యాంత్రికవాదులు. ఇది గోపిచంద్ చెప్తున్నమాట. ఈ రెండింటినీ కంపార్ట్మెంటలైజ్ చేసి ఆ రెండు విడివిడిగా సత్యాన్ని కనుక్కుంటాయని అనుకోవడం పొరపాటు. అలా కనుక్కోకుండా ఈ రెండింటినీ కలిపి సమన్వయపరిచే పద్ధతి చూడండి. అందుకని రస్సెల్ ఒక మాట అన్నట. ఏమన్నాడంటే, నా నమ్మకాన్ని బట్టి మన అనుభవంలోకి వచ్చిన ప్రపంచం పదార్థంతోనూ చేయబడలేదు, మానసిక శక్తితోనూ చేయబడలేదు. ఈ రెంటికంటే ముందు మరొక పదార్థం ఉంది, దానితో చెయ్యబడ్డది. ఈ పదార్థం మానసిక శక్తికి, మనం పదార్థంగా పరిగణిస్తున్న దానికి పితృదేవత లాంటిది అంటున్నాడు రస్సెల్. ఇది గోపిచంద్ ఈ మాటకు వచ్చేరాడు. ఆయన ఒక రకంగా ఆ పదార్థం ఏమిటి అంటే దాన్ని భగవంతుడనో మరొకటి చెప్పకుండా మానవుడు అనే మాట ద్వారా సూచిస్తున్నాడు. ఫియర్బా చెప్పినట్లుగా మానవుడు ఆలోచనకు శరీరానికి, ఆలోచనకు పరిస్థితులకు, పదార్థానికి జ్ఞానానికి, రెండింటికి కూడా మానవుడు పునాది. రెండు కూడా మానవుడు ఏకమవుతున్నాయి. కాబట్టి మనం మనిషి గురించి ఆలోచించాలి, మనిషిని నిలబెట్టాలి అని ఆయన మాట్లాడుతూ వచ్చాడనమాట. అయితే 7వ ఉత్తరంలోనే గోపీచంద్ ఈ పదార్థం గురించి మనసు గురించి మాట్లాడుతూ, పదార్థం మాత్రమే మానవుడి గురించినటువంటి సత్యస్వరూపాన్ని ఇవ్వలేదు కాబట్టి నేను మనసును కూడా కలుపుకుని ఆలోచిస్తున్నాను చెప్తూ మనసు దగ్గర కూడా ఆగకుండా ముందుకు వెళ్ళాడు. ఇందాక చెప్పినట్లుగా రస్సెల్ పదార్థానికి మనసుకి కూడా ముందు ఒక ఎంటిటీ ఏదో ఉంది, అది రెండింటికి పితృదేవత లాంటిదని అన్నాడు కదా. గోపిచంద్ మాట గురించి ఏమంటూ ఉన్నాడంటే, సత్యాన్ని తెలుసుకోవడానికి కానీ ఎక్కువ స్వతంత్ర సంపాదించడానికి కాని మనస్సు విశిష్ట సాధనం కాదని ఆధ్యాత్మికవాదులు చెబుతున్నారు. మనస్సు యొక్క సంకుచిత స్వభావాన్ని అరవిందుల్ ద రిడిల్ ఆఫ్ ద వరల్డ్ అనే తమ గ్రంథంలో ఈ విధంగా వర్ణించారు. మనస్సుకి సత్యాన్ని గ్రహించే శక్తి లేదు. అది ఒక ఆకారాన్ని కానీ కొన్ని ఆకారాల కలయికను గాని నిర్మించుకోగలదు. అది తన శక్తినంతా వినియోగించూసినా చివరికి నాకు తెలియదు, అవతల ఏదో ఉన్నట్లు అనిపిస్తూ ఉంది. అది సత్యం కావచ్చు, నేను దాని గురించి ఊహించగలను గాని తెలుసుకోలేను. అది తెలుసుకోవడానికి వలనపడిందో నాకు తెలియందో అయి ఉండాలని మాత్రమే చెప్పగలుగుతుంది అన్నారు. ఆయన మరొక చోట, మనం సత్యాన్ని గురించి ఆలోచించడం వల్ల కాక మన స్వభావాన్ని మార్చుకోవడం వల్ల జ్ఞానాన్ని అందుకోగలుగుతామని రాశారు అన్నాడాయన. ఈ మాటలో ఆయన అరవిందుడి యొక్క ప్రభావానికి లోనయ్యాడాయన. అంటే మన స్వభావాన్ని మార్చుకోవలసి ఉంటుంది, అంటే మన మనసుని కూడా దాటవలసి ఉంటుంది. మన మానసిక పరిస్థితికి మనం అతీతంగా వెళ్లవలసి ఉంటుంది. మన మనసుని కూడా అధిగమించి మనం ముందుకు వెళ్లవలసి ఉంటుంది. దీన్ని ఆయన అతీత మానసిక ప్రవృత్తి అని చెప్తూ, అతీత మానవుడుగా, అది నీషే చెప్పిన అతీత మానవుడి కంటే కూడా అరవిందులు చెప్పిన అతీత మానవుడు ఏ విధంగా ప్రత్యేకమైన మానవుడో చెప్తూ, ఎందుకంటే అరవిందులే నీషేని ఈ విధంగా విమర్శించారు, దుఃఖాన్ని సేవని తృణీకరించే గుణాలను అతడు అతీత మానవుడికి అంటగట్టాడు. అటువంటి అతీత మానవుడిని అరవిందులు కోరుకోలేదు. ఈయన కోరుకున్న అతీత మానవుడు ఎటువంటి వాడంటే, మానసిక శక్తి సంకుచితమైందని, పరిణామంలో మరొక దశ ఆవిర్భవించబోతూ ఉందని చెప్పేటటువంటి ఒక అతీత మానసిక దశ గురించి అరవిందులు మాట్లాడారు. అటువంటి అతీత మానసిక దశ వల్ల మాత్రం మనం సత్యస్వరూపాన్ని సాక్షాత్కరించుకోగలుగుతామని ఆయన అన్నారు అని గోపిచంద్ అంటాడన్నమాట. ఇక 8వ ఉత్తరంలో గోపిచంద్ అరవిందుల తాలూకు అరవిందులు మాట్లాడుతున్న అతీత మానసిక స్థితి, అతీత మానవుడి గురించి మరింత వివరంగా చెప్పడానికి పూనుకుంటూ, రాబోయే మానవజాతి అని చెప్పి, రాబోయే మానవజాతి ఏ విధంగా ఉండొచ్చని ఆయన వివరించడానికి ప్రయత్నం చేశాడాయన. ఆయన ఏమంటాడంటే, దాంట్లో చెప్తూ రెండు మాటలు చెప్పాడాయన. అరవిందుల సిద్ధాంతం గురించి నాకు బాగా అనిపించింది. అరవిందుల సిద్ధాంతం చాలా సంక్లిష్టం, అంత సులభంగా చెప్పగలడం కాదు. అరవిందుల తాలూకు పుస్తకాలు మొత్తం చదివి దాన్ని జీర్ణించుకున్నవాడు మాత్రమే ఇంత సులభంగా ఇంత స్పష్టంగా చెప్పగలుగుతాడు. ఆయన అరవిందుల తాలూకు మొత్తం సిద్ధాంతాన్ని రెండు సూత్రాలుగా చెప్పడానికి ప్రయత్నం చేశాడాయన. ఒక సూత్రం ఏమిటంటే, అరవిందులు ఏం చెప్తున్నారంటే, జంతు దశకు సంబంధించినంత వరకు, జంతువులుగా ఉన్నంత వరకు పరిణామక్రమంలో సంభవించిన పరిణామం అంతా కూడా యాదృచ్ఛికంగా జరిగింది, లేదా గతానుగతికంగా జరిగింది, లేదా యాంత్రికంగా జరిగింది. కానీ మానవుడి దశకు వచ్చిన తర్వాత పరిణామం యాదృచ్ఛికంగా, యాంత్రికంగా, గతానుగతికంగా జరిగే పరిస్థితి లేదు. మానవుడు తన పరిణామాన్ని తను నిర్దేశించుకోగలడు. ఇది ఒక చాలా విలువైనటువంటి అత్యంత శక్తివంతమైన సూత్రం. ఇది అరవిందులు చెప్పారని చెప్పి గోపిచంద్ రాస్తున్నాడు. ఇంతవరకు పరిణామం యాదృచ్ఛికంగా జరిగింది, అందువల్ల ప్రకృతికి సహజమైన రీతి నెమ్మదిగా కదిలింది. పశుదశలోంచి మానవుడు వచ్చాడు, పశువుకి ఈ సంగతి తెలియదు, ఇలా జరుగుతుందని తెలియదు, యాదృచ్ఛికంగా జరిగింది. అదేవిధంగా తనకు తెలియకుండా మొక్కల నుంచి, మొక్కలు చెల్లనలేని పదార్థం నుంచి వచ్చాయి. మానవ దశలో ఈ పరిస్థితి మారింది. మానవునికి తన్ను తాను తెలుసుకునే జ్ఞానం ఉండడం వల్ల, స్వయం కృషి వల్లే ఇక నుంచి అభివృద్ధి జరుగుతుంది. ఇది చాలా విలువైన వాక్యం. అరవిందులు చెప్పేది ఏంటంటే, ఈ పరిణామాన్ని మానవ దశలో మానవుడు తన స్వతంత్రంగా నియంత్రించుకునే అవకాశం ఉంది. ఇంతవరకు జరిగింది యాదృచ్ఛికం. రెండవ సూత్రంగా ఆయన ఏం చెప్పాడంటే, ఈ విధంగా పరిణామం జరిగేటువంటి క్రమంలో మానవుడు ఒక ఉన్నత దశకు వచ్చిన తర్వాత తన కింద దశలో ఉన్నటువంటి పరిణామాలు, లేదా కింద దశలో ఉన్నటువంటి పరిస్థితుల్ని తన ఉన్నత దశకు అనుగుణంగా మార్చుకోగలుగుతాడు. అంటే మానవుడి యొక్క శరీరం ఉందనుకోండి, మానవుడి యొక్క జ్ఞానం ఉందనుకోండి, మానవుడి యొక్క జ్ఞానం ఉన్నత దశకు చెందింది, మానవుడి యొక్క శరీరం దిగువ దశకు చెందింది. అంటే మానవుడి యొక్క జ్ఞానం మానవుడి యొక్క శరీరాన్ని తనకు అనుకూలంగా, తనకు అనుగుణంగా మార్చుకోగలుగుతుంది. యోగం అంటే అదే. యోగం అంటే నీ శరీరాన్ని, నీ ప్రకృతిని నీ జ్ఞానానికి అనుగుణంగా, నీ సత్యాన్వేషణకు అనుగుణంగా మార్చుకోగలడు. అదే యోగం అంటే. ఇంత సులభంగా, ఇంత స్పష్టంగా, ఇంత సరళంగా ఆయన అరవిందుల తాలూకు భావాలను చెప్తూ ఆయన అంటాడు, అటువంటి స్థితి చేరినప్పుడు ఆ యోగి ఏమైనా చేయగలడు అంటూ ఒక చక్కటి మాటలు రాశాడు. చూడండి, నేను ఈ మధ్య అరవిందాశ్రమం వారు ప్రచురించిన ఒక పుస్తకం చదివాను. అందులో గ్రంథకర్త స్వాతంత్రం రావటానికి శ్రీ అరవిందులే కారణమని రాశారు. తన ఆధ్యాత్మిక శక్తులు వినియోగించి స్వాతంత్రాన్ని భారతదేశాన్ని సంపాదించి పెట్టారని రాశారు. ప్రపంచ యుద్ధంలో ఫెరల్ హార్బర్ తర్వాత, డన్కిర్క్ తర్వాత వారు జోక్యం కలిగించుకుని యుద్ధం నడక మార్చారని రాశారు. ఈ విషయాలు చదువుతుంటే నాకు ఇదివరకు వల్లే నవ్వు రాలేదు, ఆశ్చర్యం వేసింది. అంటే అరవిందుడి యొక్క భావాలేమిటో, అరవిందుడు ఏ మానసిక తలంలో ఉండి, ఏ ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్లో ఉండి ఈ మాటలు చెప్తున్నాడో ఆయన అర్థం చేసుకోగలేడన్నమాట. ఇక పోస్ట్ చేయన ఉత్తరాల్లో చివరి ఉత్తరాన్ని మిగిలిన ఉత్తరం అనే పేరు పెట్టి అక్కడ ఆయన ఆధ్యాత్మిక భౌతిక వాదాల గురించి మళ్లీ చెప్తూ, కానీ నేను ఇంకా భౌతికవాదినే అని చెప్పు. మన ఎక్కడ ఇంత మాట్లాడుతున్నాడు కాబట్టి, అతీత మానసిక స్థితి గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి, అతీత జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఈయన భౌతికవాది కాకుండా పోయాడని అనుకుంటామేమో అని ఆయన ఈ మాట అంటున్నాడు. నేను మానవుని పరిణామాన్ని గురించి, ఈ పరిణామంలో వివిధ దిశలకు సంబంధించిన శక్తుల గురించి ఆధ్యాత్మికవాదులు చెప్పే ముఖ్య సూత్రాలను అంగీకరిస్తున్నాను. ఇదే విధంగా ఈ బాహ్య ప్రపంచం పదార్థ విజ్ఞాన శాస్త్రం పోగు చేసిన జ్ఞానం నిజమే అనుకుంటున్నాను. ఆధ్యాత్మిక విలువలను అంగీకరించడానికి భౌతిక విలువలను గాని, భౌతిక విలువలను అంగీకరించడానికి ఆధ్యాత్మిక విలువలను గాని నిరసించవలసిన అవసరం లేదనుకుంటాను. ఏ వేదాంతి అయినా ఈ భౌతిక సుఖాలు తుచ్చం అంటే నేను అంగీకరించను. అదేవిధంగా ఏ భౌతికవాది అయినా ఆధ్యాత్మిక విలువలు బూర్జువా నాగరికత లక్షణాలు అన్నా నేను అంగీకరించను. ఇవన్నీ నిజమే, ఇవన్నీ మానవునికి అవసరమే అని నేను అనుకుంటున్నాను. ఇది చాలా అత్యున్నతమైన దర్శనం. సమన్వయం అని అంటే మనం మనిషి సమన్వయం సాధించాలి అంటాం కదా. కర్మకు జ్ఞానానికి శృతి కుదిరినప్పుడు మానవునికి ఉండదు తనతో వాదన అని బైరాగన్నాడు. వీళ్ళంతా కూడా బైరాగి, గోపీచంద్, కుటుంబరావు గారు, చలం, త్రిపుణ్యం, రామస్వామి, వీళ్ళందరూ కూడా తెనాలి ప్రధానంగా వికసించినటువంటి ఆలోచనా పరులు. ఒక రకంగా మనందరికీ ఆంధ్రదేశంలో 20వ శతాబ్దం నుంచి ఆలోచిస్తున్న వాళ్ళందరి మీద ఎంతో కొంత తెనాలి ప్రభావం ఉంది. ఈ తెనాలి ప్రభావంలో ఏమిటంటే ప్రధానంగా ఈ భౌతిక జ్ఞానానికి ఆధ్యాత్మిక జ్ఞానానికి మధ్య ఒక సమన్వయం సాధించాలన్నటువంటి ఆలోచన తెనాలి మేధావులందరికీ ఉందనుకుంటాను. దాన్ని చాలా స్పష్టంగా, సరళంగా, సూటిగా సాధించినవాడు గోపీచంద్. అందుకనే చివరి ఉత్తరంలో చివరి ఈ వాక్యాలు చూడండి. అయితే ఇన్నీ భావిస్తూ నేనింకా భౌతికవాదినని ఎలా చెప్పుకుంటున్నావు అని నీవు నన్ను అడగవచ్చు. అది నీవు నన్ను అడగవలసిన ప్రశ్నే. కాని నేను ఇంకా భౌతికవాదినే. నేనిప్పటికీ అనాది పదార్థం ఒకటే అనుకుంటున్నాను. అదే దశలు దశలుగా పరిణామం చెందుతూ ఉందనుకుంటున్నాను. ఒక్కొక్క దశకు కొన్ని కొన్ని కొత్త లక్షణాలు బహిర్గతం అవుతున్నాయనుకుంటున్నాను. అనాది పదార్థం ఒకటే కనుక రూపాలు ఎన్ని మారినా ఉన్నది ఒకటే. అంటే నేనే జడాన్ని, నేనే మొక్కని, నేనే మృగాన్ని, మనుష్యుని నేనే, భగవంతుడి నేనే, ఉన్నదంతా నేనే, నాకు విడిగా మరేదీ లేదు. నేనీ విధంగా అనుకుంటున్నాను కనుక నేను ఇంకా భౌతికవాదినే. అయినా ఇప్పటికీ నీకు నా ఉద్దేశాలనే సమగ్రంగా తెలిసాయి కనుక నన్ను నువ్వు ఏ పేరు పెట్టి పిలిచినా చింతలేదు. ఇది చాలా చక్కటి వాక్యం. అండ్ నిజంగా ఈ ఉత్తరాల ముగింపుకు వచ్చేటప్పటికీ ఆయన సాధించినటువంటి ఈ పరిణతి, ఈ జ్ఞానోదయం, అంటే అన్ని లేబుల్స్కి, అన్ని మాటలకి అతీతంగా వెళ్ళినటువంటి స్థితి నన్ను చాలా చాలా ఆశ్చర్యపరిచింది, ఆనందపరిచింది. ఇక ఈ ఉత్తరాల చివర అతకని ఉత్తరాలనే పేరు మీద ఒక 3 ఉత్తరాలు తుది పలుకులు అని చెప్పి ఆయన పెట్టాడు. ఆయన అతకని ఉత్తరాలు అని ఎందుకు పెట్టాడంటే, ఆయన ఈ అతకని ఉత్తరాల్లో ప్రధానంగా ఆయన ధ్యానం గురించి, సమాధి గురించి, ఆధ్యాత్మిక అనుభవాల గురించి రాశాడాయన. అతకు అని ఎందుకన్నాడంటే, యథార్థానికి ఆయన ఏదైతే సమన్వయాన్ని భౌతిక ఆధ్యాత్మిక శక్తుల మధ్య సాధించాలనుకున్నాడో ఆ సమన్వయం మిగిలిన ఉత్తరంతో అయిపోయింది. కానీ ఇవి కేవలం ఒక అనుబంధంగా వీటిని పెట్టాడని అనుకోవచ్చు. అయితే ఆ మాట ఏమన్నాడంటే, ఒక మాట చెప్పాడని, ఇప్పటి మానవ స్వభావానికి చెప్పేదేదో గట్టిగా చెప్పడం, చెప్పించుకునేదేదో గట్టిగా చెప్పించుకోవడం ఇష్టం. ఇక్కడ గట్టిగా చెప్పడం లేదా బిగ్గరగా చెప్పడం, ప్రచారం కోసం చెప్పడం కాకుండా ఆలోచనాపరంగా చెప్పడం గురించి ఆయన మాట్లాడాడు. మాట్లాడుతూ ఇక్కడ సమాధి అవస్థ గురించి, వివిధ రకాల ప్రేరణలకు లొంగిపోకుండా మానవుడు ఒక మానసిక సంతులితత్వాన్ని, ఒక సమన్వయాన్ని, ఏమనాలంటే బ్యాలెన్స్ని కోల్పోకుండా, ఈక్విలిబ్రియంని కోల్పోకుండా ఉండడం గురించి ఈ ఉత్తరాల్లో ఆయన మాట్లాడుతూ సమాధి అనే అవస్థ గురించి మాట్లాడుతూ వచ్చాడు ఆయన. ఆ సమాధి అనే అవస్థను ఆయన ఏమన్నాడంటే, ఈ మానసిక స్థితి కింద స్థాయిలో, మృగస్థాయిలో లేదా చరాచరాల స్థాయిలో అది అచైతన్యావస్థగా ఉంది, మానవుడి స్థాయిలో అది అహంగా ఉంది, ఆ ఉన్నత స్థాయిలో అది సమాధిగా మారుతుంది, దాని అతీత చైతన్యావస్థ అని అంటూ చాలా చక్కటి మాట, ఉపనిషత్తులో చెప్పిన మాటలాంటి మాటలు రాస్తూ ఈ మాట అన్నాడు. ఈ దశను అంటే అతీత చైతన్యావస్థను మాటల్లో చిత్రించి చెప్పటం కష్టం. ఎందుకంటే మాటలు అహంతో కూడుకున్న దశను వర్ణించడానికి సృష్టించబడిన సాధనాలు, పై దశకు ఉపయోగపడవు. అందుకనే బ్రహ్మానంద స్వామి ఈ సమాధ్యవస్థను వర్ణిస్తూ మానవ భాష ఈ స్థితిని చిత్రించడానికి అతి బలహీనమైందన్నాడు. ఈ అవస్థ మోటు మనస్సుకి, మానవుని భాషకి అతీతంగా ఉంటుంది. ఈ అవస్థ అస్థికి నాస్తికి, సంతోషానికి కష్టానికి, సుఖానికి దుఃఖానికి, వెలుగుకి చీకటికి, అన్ని వైరుధ్యాలకి అతీతంగా ఉంటుంది. దీన్ని వర్ణించలేం అన్నాడు అని చెప్తూ, ఆ సమాధ్యవస్థ గురించి ఇప్పటికి నీ అనుమానాలు కొంతవరకైనా తీరి ఉంటాయనుకుంటాను. సమాధ్యవస్థకి మూర్ఛరోగానికి కొంత తేడా ఉందనేనా అంగీకరిస్తావనుకుంటాను అని చెప్తాడని. ఇది కేవలం ఒక జబ్బుగా ఇంతవరకు అనుకుంటూ వచ్చారు, అది కాదు. ఇది నిజంగా ఒక ఉన్నత స్థాయి అవస్థ. ఇది అతీత మానసిక అవస్థ. మనసు యొక్క పరిమితుల్ని, మనసు యొక్క ఏమంటారంటే సంకుచిత దృక్పథాన్ని దాటి మనసుకు అతీతంగా వెళ్ళగలిగిన స్థితి. ఇక్కడ ప్రపంచం అంతట్లు అంటే అన్ని ద్వంద్వాలకు అతీతంగా దాటి మొత్తం ప్రపంచమంతా, మొత్తం చైతన్యం అంతా కూడా తనే అని భావించగలిగే దశ, ఆ దశకి చేరుకున్నటువంటి స్థితిని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, దాన్ని అంగీకరించవలసి ఉంటుంది అని అంటాడనమాట. మరి వచ్చే వారంలో మళ్ళా మిమ్మల్ని కలుసుకునేదాకా మీ నుంచి సెలవు తీసుకుంటూ మీ చిన్న వీరభద్రుడు.